భాగవతం కక్షంలోకి. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 6వ స్కందం 4వ అధ్యాయం 23వ శ్లోకం నుంచి 34వ శ్లోకం వరకు చర్చించుకుందామంట. హంస గుహ్య ప్రార్థనలు దక్ష ప్రజాపతి ద్వారా. సో మంగళాచరణ చేసుకుని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలి స్వయం రూప కదా మహ్యం దదాతి స్వప్రాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలి శ్రీమతే భక్తివేదాంత స్వామినే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూపేశ్య కృపా సింధూపేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధ శ్రీవాస గౌరవభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో మనం ఈరోజు హంసగుహ్య ప్రార్థనలో మొదలు పెడతామంట. శ్రీ ప్రజాపతి రువాచ నమః పరాయ వితతానుభూతయే గుణత్రయా భాష నిమిత్త బంధవే అదృష్టధామ్నే గుణతత్వ బుద్ధిభిర్ నివృత్తమానాయ దదే స్వయం భువే. సో ప్రజాపతి దక్ష ఏమన్నారంటే, ఓ పరమేశ్వర భగవంతుడ, మీరు ఈ యొక్క మాయ బహిరంగ శక్తికి అతీతులు. ఇంకా మాయ ద్వారా, ఈ 3 గుణాల ద్వారా ఏవైతే ఉత్పన్నమవుతున్నాయో వీటికి అతీతులు మీరు. ఈ యొక్క భగవంతుడికి ఎటువంటి శక్తి ఉందంటే అది ఎప్పుడు కూడా విఫలమవ్వదు. ఇంకా సంపూర్ణమైన జ్ఞానము, దృఢ సంకల్పము, ఇంకా అన్ని రకాల జీవరాశుల పట్ల నియంత్రణ, ఇంకా మాయ పైన కూడా, బహిరంగ శక్తి పైన కూడా నియంత్రణ ఉంది. బద్ధ జీవులు ఎవరైతే ఈ యొక్క భౌతిక జగత్తులోకి వచ్చారో ఈ భౌతిక ప్రపంచమే అంతా అనుకునే వారికి ఆ భగవంతుడు కనిపించడు, ఆయన్ని దర్శించుకోలేరు. ఎందుకంటే భగవంతుడు అనేవారు మన పరిశోధన, మన యొక్క తెలివితేటలకి అతీతం. సో ఆయన తలుచుకున్నప్పుడే ఆయన మనకు ప్రత్యక్షం అవుతాడు, ఆయన మన ద్వారా సంతృప్తి చెందినప్పుడే మనకు ఆయన ప్రత్యక్షం అవుతాడు. సో ఇంక ఎవరో ఏదో కారణం వలన మనం ఆయన్ని దర్శించుకోలేము. ఆ భగవంతుడికి నేను నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను అనేసి దక్ష ప్రజాపతి ఇక్కడ ఆయన యొక్క ఈ ప్రార్థనలు మొదలుపెట్టారు. సో భగవంతుణ్ణి మన తెలివితో, బుద్ధితో, పరిశోధనతో మనము అర్థం చేసుకోలేము, దర్శించుకోలేము. పంతాస్తు కోటి శతవత్సర సంప్రగమ్యం వాయోరతాపి మనస్సో ముని పుంగవానాం సోప్యస్తి యత్ ప్రపదస్మిన్న విచింత్య తత్వే గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఈ విధంగా మనము బద్ధ జీవులము, ఎంత గొప్ప మూల్యములమైనా ఋషులమైనా సరే, ఎంత తెలివితేటలు ఉన్న వ్యక్తులమైనా సరే, ఎన్ని కోటి కోటి సంవత్సరాల వరకు మనం ఆలోచించిన, మనస్సు కన్న వేగంతో ప్రయాణించిన మనం భగవంతుడిని ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేము. ఆయన ఎప్పుడు కూడా మనకి అచింత్య. అలాగే ఉండిపోతారు. అందుకనే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా భగవంతుడు ఏంటంటే, ఆయన ఏదో కారణం వల్ల సృష్టించబడలేదు. ఆయన స్వయంగా ఇప్పుడు ఆయన తన యొక్క అంతరంగ శక్తి ద్వారా ఆయన భగవద్ధామంలో నివసించి ఉంటాడు. సో ఆయన్ని మనం ఈ భౌతిక జడచేతనం ద్వారా అర్థం చేసుకోలేము, దర్శించుకోలేము. నయస్య సఖ్యం పురుషో వైతి సఖ్యు సఖా వసంసం వసత పురేస్మిన్ గుణో యథా గుణినో వ్యక్త దృష్టే తస్మై మహేశాయ నమస్కరోమి. ఎలాగైతే ఇంద్రియ భోగ వస్తువులు ఉంటాయో, రూప రుచి స్పర్శ గంధ మరియు శబ్ద, ఈ ఐదు, ఇవి ఇంద్రియాలని అర్థం చేసుకోలేవు. ఇంద్రియాల ద్వారా మనం వీటిని భోగిస్తాం, కానీ ఈ వస్తువులు, ఇంద్రియాలు భోగించే వస్తువులు, అవి ఎప్పుడు ఇంద్రియాలను అర్థం చేసుకోరు. అలాగే ఇంద్రియాలు ఈ ఆత్మను, బద్ధ జీవాత్మను అర్థం చేసుకోలేవు. సో ఆ విధంగానే ఈ బద్ధ జీవాత్మ ఈ శరీరంలో ఉన్న పరమాత్మను అర్థం చేసుకోలేదు. ఎలా ఈ పరమాత్మనే భగవంతుడు యొక్క రూపం, అవతారమని, ఈ యొక్క సృష్టి యొక్క కర్త అని, ఇంకా ఇంద్రియాలని అన్నింటినీ కూడా ఆయనే నిర్దేశిస్తున్నారు, నియంత్రిస్తున్నారని. సో ఈ విషయాన్ని మనం బద్ధ జీవులం, మనం పరమాత్మ, మన హృదయంలో ఉన్న పరమాత్మని మనం అర్థం చేసుకోలేము. అటువంటి ఆ భగవంతుడికి, ఆ పరమపురుషుడికి నేను నా పరమేశ్వరుడికి నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను. ఇది రెండో ప్రార్థన. సో ఇక్కడ విషయం ఏంటంటే, భగవంతుడు పరమాత్మ రూపంలో మన హృదయంలో ఉంటున్నారు. రెండు పక్షులు ఉపనిషత్తులో చెప్పారు, రెండు పక్షులు ఎలా చెట్టు మీద ఉన్నాయో అలాగే ఆత్మ పరమాత్మ ఇద్దరు కూడా ఈ యొక్క శరీరంలో హృదయంలో నివసించుకున్నారు. సో అందులో ఇప్పుడు మనం ఆత్మ, బద్ధ జీవాత్మ, ఎన్నో కోరికలు ఉన్నాయన్నమాట. ఆ కోరికల్ని ఎవరు మరి పూర్తి చేసేది? సో మనం కోరుకున్న కోరికల అనుసారంగా ఈ పరమాత్ముడే మన కోరికలు మనం పూర్తి చేసుకోవడానికి కావాల్సిన సదుపాయాలు, మార్గదర్శనం చేస్తూ ఉంటారు. కానీ మనం ఆ పరమాత్మను చూడలేకపోతున్నాం. సో ఆ పరమాత్మకే ఇక్కడ దక్ష ప్రజాపతి ప్రణామాలు అర్పించుకుంటున్నాడు. ఇక్కడ ఉదాహరణ ఇస్తున్నారు దీన్ని అర్థం చేసుకోవడం కోసం. సాధారణ ప్రజలు గవర్నమెంట్ సర్కారు యొక్క నిర్దేశానుసారంగా ఎలా జీవిస్తున్నారనే విషయం వాళ్ళకే అర్థం కాదు. వాళ్ళు జీవించేస్తున్నారు అంతే, కానీ ఎలా మమ్మల్ని గవర్నమెంట్ సర్కారు శాసిస్తుంది అనే విషయం వాళ్ళకి అర్థం కాదు సంపూర్ణంగా. అలాగే నెక్స్ట్ 25వ శ్లోకం. దేహో సవోక్ష మనవోభూతమాత్ర ఆత్మానమన్యం చ విదుః పరం యత్ సర్వం పుమాన్ వేద గుణాంశ తజ్ఞో న వేద సర్వజ్ఞం అనంతమీడే. ఇదంతా శరీరము, ఇదంతా కూడా జడ వస్తువు. ఇందులో ఉన్న ప్రాణవాయువు, బహిరంగ బయట ఇంద్రియాలు, లోపల ఇంద్రియాలు, పంచమహాభూతాలు, ఇంకా సూక్ష్మ ఇంద్రియ వస్తువులు, భోగ వస్తువులు, అదే రూప గంధ స్పర్శ శబ్ద రుచి, ఇవన్నీ కూడా వాటి గురించి సొంతంగా అర్థం చేసుకోలేవు. లేకపోతే వారిని ఎవరు నియంత్రిస్తున్నారో ఆ నియంత్రికుల్ని కూడా అర్థం చేసుకోలేవు. కానీ ఈ బద్ధ జీవాత్మ, ఎందుకంటే బద్ధ జీవాత్మ ఆత్మతత్వం, చిన్మయం, ఆధ్యాత్మికం కనుక ఈ శరీరాన్ని అర్థం చేసుకోగలుగుతుంది. ఇందులో ఉన్న ప్రాణవాయువు, ఇంద్రియాలు, ఇంకా వస్తువులు, భోగించే వస్తువులు, అలాగే ఈ మూడు గుణాలని, ఇవన్నీ తెలిసిన జీవాత్మకు ఇవన్నీ అర్థమైనా కానీ భగవంతుని మాత్రం ఈ బద్ధ జీవాత్మ దర్శించుకోలేదు, అర్థం చేసుకోలేదు. ఏ భగవంతుడైతే మళ్ళీ సర్వంతర్యామి అనంతం, ఆ భగవంతుడికే నేను నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను అని చెప్తున్నారు ఇక్కడ. సో ఈ విధంగా వివిధ ప్రార్థనతో దక్ష ప్రజాపతి ఆ భగవంతుని ప్రార్థించుకుంటున్నారు, గుణగానం చేస్తున్నారు, ప్రణామాలు అర్పించుకుంటున్నారు. 26వ శ్లోకం. యదో పరామో మనసో నామ రూప రూపస్య దృష్ట స్మృతి సంప్రమక్షాత్ యయతే కేవలయా స్వసంస్థయా హంసాయ తస్మై శుచి సద్మనే నమః. సో ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట, ఎప్పుడైతే ఒకరి చేతన అనేది సంపూర్ణంగా శుద్ధమైపోతుందో ఈ భౌతిక జడ వాసనల నుంచి, ఇక్కడ సూక్ష్మము స్థూల స్థాయిలో ఎలాగైతే వితౌట్ బీయింగ్ అజిటేటెడ్ యాజ్ ఇన్ వర్కింగ్ అండ్ డ్రీమింగ్ స్టేట్స్ అండ్ వెన్ ద మైండ్ ఈజ్ నాట్ డిజాల్వ్డ్ యాజ్ ఇన్ సుషుప్తి డీప్ స్లీప్ వన్ కమ్స్ టు ద ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రాన్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, చేతన ఎప్పుడైతే సంపూర్ణంగా శుద్ధమైపోతుందో అప్పుడు ఎలాగైతే ఒక వ్యక్తి సంపూర్ణమైన సుషుప్తి అంటే సంపూర్ణమైన నిద్రలో ఉన్నారు, మెలకువలో కాదు, లేకపోతే నిద్రించి స్వప్నంలో కాదు, సంపూర్ణంగా గాఢమైన నిద్రలో ఉన్నారు, సుషుప్తి అంటారు గాఢ నిద్రని. అండ్ వెన్ ద మైండ్ ఇస్ నాట్ యాజ్ ఇన్ సుషుప్తి వన్ కమ్స్ టు ద ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రాన్స్. సో విధంగా ఒక వ్యక్తి వర్కింగ్ అంటే మెలకువలో లేడు, స్వప్నంలో లేడు, గాఢ నిద్రలో లేడు. సో అతని చేతన సంపూర్ణంగా శుద్ధమైపోయింది, అతను సమాధి అవస్థలో చేరుకున్నాడు. అలాంటి సమయంలో అని భౌతిక దృష్టికోణం అనేది అంత, ఇంకా భౌతిక దృష్టికోణం, ఇంకా మనస్సులో ఉన్న అన్ని రకాల జ్ఞాపకాలు, రూపాలు, నామాలు అన్నీ కూడా తొలగిపోతాయి భౌతికమని. ఆయన అప్పుడు సంపూర్ణమైన సమాధిలో, భగవంతుడి పైన సమాధి స్థాయిలో ఉన్నప్పుడు భగవంతుడు ఆయనకి సాక్షాత్కారం అవుతారు. సో ఈ భగవంతుడికి, ఏ భగవంతుడిని అయితే మనము శుద్ధమైన తర్వాతనే, ఆ చిన్మయ స్థలంలో చేరుకున్న తర్వాతనే దర్శించుకోగలము, ఆ భగవంతుడికి నేను ప్రణామాలు అర్పించుకుంటున్నాను అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి తాత్పర్యం ఇచ్చారు, ఇక్కడ ఎన్నో విషయాలు తెలియజేశారు, మనం తాత్పర్యం చూద్దామంట సంపూర్ణంగా. సో నేను మామూలుగా తాత్పర్యంలో ఏమన్నా అవే పాయింట్స్ చెప్తున్నాను అంతే, జస్ట్ రీడ్ చేస్తున్నాను. సో భగవత్ సాక్షాత్కారంలో రెండు స్టేజెస్ ఉంటాయి, రెండు లెవెల్స్ ఉంటాయి. ఒకటి సుజ్ఞేయం, అంటే జ్ఞేయం అంటే తెలుసుకోవడం, సుజ్ఞేయం అంటే చాలా ఈజీగా తెలుసుకోవడం అన్నమాట. మెంటల్ స్పెక్యులేషన్, మనో కల్పిత జ్ఞానం ద్వారా. ఇంకొకటి దుర్జ్ఞేయం, దుర్జ్ఞేయం అంటే చాలా కష్టం తెలుసుకోవడం, కష్టంతో తెలుసుకోగలుగుతాం. సో ఇప్పుడు పరమాత్మ సాక్షాత్కారం, బ్రహ్మన్ సాక్షాత్కారం అనేవి సుజ్ఞేయం, ఈజీగా మనము వీటిని అర్థం చేసుకోవచ్చు, బ్రహ్మన్ని తెలుసుకోవచ్చు, పరమాత్మను అర్థం చేసుకోవచ్చు, సాక్షాత్కారం పొందవచ్చు. కానీ భగవత్ సాక్షాత్కారం, భగవంతుణ్ణి అర్థం చేసుకోవడం అనేది దుర్జ్ఞేయం, అంటే చాలా కష్టమైనది. సో అందుకే ఇక్కడ చెప్తున్నారన్నమాట, మీరు భగవంతుని అర్థం చేసుకోవాలంటే ఈ యొక్క భౌతిక కార్యాలు, మనస్సు ద్వారా కూడుకున్న కార్యాలు, ఆలోచన, కోరికలు, ఇంకా రకరకాల ఆశలు, ఇవన్నీ కూడా వదిలేయాలన్నమాట. అంటే మీరు ఎప్పుడైతే మనసుతో నేను అర్థం చేసుకోగలను అని మనసుతో ఆలోచించడం ఆపేస్తారో, అప్పుడు మీరు భగవంతుడిని యాక్చువల్లీ అర్థం చేసుకోవచ్చు. సో ఈ యొక్క సమాధి స్థాయి, చిన్మయ స్థాయి, ఆధ్యాత్మిక స్థాయి అనేది, ఆధ్యాత్మిక భగవంతుడి సాక్షాత్కారం జరిగే ఆధ్యాత్మిక స్థాయి అనేది సుషుప్తి కన్నా ఎక్కువ. ఈ సమాధి అంటే ఓ వాళ్ళు నిద్రపోతున్నారు, నిద్రపోవడం కాదు సమాధి అంటే. సుషుప్తి అంటే అందులో ఎంత గాఢమైన నిద్ర అంటే వాళ్ళకి ఏం అర్థం కాదు అక్కడ గాఢమైన నిద్రలో. కానీ సమాధి అంటే దానిపైన ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ చెప్తున్నారు, అందుకని మనము రోజు పొద్దున ఎన్నో విషయాలు చూస్తూ ఉంటాము. మనకు మన అనుభవంలో ఎన్నో విషయాలు ఉంటాయి, వస్తువులు ఉంటాయి, జ్ఞాపకాలు ఉంటాయి. అవన్నీ మనకి కలల్లో సూక్ష్మ రూపంలో మనము వాటిని మనలో కల రూపంలో కలల్లో కంటూ ఉంటాము. సో బేసికలీ మనం చూసినవన్నీ కూడా సూక్ష్మ రూపంలో మన మనసులో ఉంటాయి. సో అందుకనే ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మీరు ప్రత్యక్ష రూపంలో మెలకువలో ఉన్నప్పుడు చూసినవి ఆ స్థాయిలో మీరు అర్థం చేసుకోవాలి భగవంతుడిని. అలాగే స్వప్నంలో అవేవో చూస్తున్నారు ఆ టైంలో భగవంతుడిని మీరు అర్థం చేసుకోవాలి, భగవత్ సాక్షాత్కారం చేసుకోవాలి. నిద్ర గాఢమైన నిద్రలో ఉన్నారు, గాఢమైన నిద్రలో ఉంటే కూడా, డీప్ స్లీప్లో ఉంటే కూడా మీరు భగవంతుని అర్థం చేసుకోలేరు. ఎప్పుడైతే సంపూర్ణంగా ఆధ్యాత్మిక స్థరంలో స్థాపితమై ఉంటారో అప్పుడే భగవంతుని అర్థం చేసుకోగలరు. ఆ యొక్క సత్వ ఆ స్థానాన్ని విశుద్ధ సత్వం లేకపోతే వసుదేవ సత్వం అంటారు. ఈ శుద్ధమైన చేతన చేరుకున్నప్పుడే మనం భగవంతుని అర్థం చేసుకోగలం. అత శ్రీకృష్ణ నామాది న భవేద్ గ్రాహ్యమింద్రియై. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎప్పటి వరకు అయితే మీరు ఇంకా భౌతిక స్థరంలో ఉన్నారు, ఇంద్రియ భోగ స్థరంలో ఉన్నారు, అప్పుడు సూక్ష్మ స్థాయిలో కానివ్వండి, స్థూల స్థాయిలో కానివ్వండి, సూక్ష్మ స్థాయిలో కానివ్వండి, ఉన్నంత వరకు మనము ఆ భగవంతుణ్ణి అర్థం చేసుకోవడం, సాక్షాత్కారం పొందడం సంభవం కాదు. మరి ఎలా? అందుకని ఈ యొక్క ఇంద్రియాల ద్వారా మనము భగవంతుని అర్థం చేసుకోవడం. ఏవైతే ఎప్పుడు ఇంద్రియ భోగ వస్తువులపైన కళ్ళల్లో నిమగ్నమై ఉన్నాయి. సేవోన్ముఖేహి జిహ్వాదౌ స్వయం ఏవ స్ఫురత్యద. మరి ఎప్పుడైతే మనం ఈ ఇంద్రియాలని భగవంతుడి సేవలో వినియోగిస్తామో, యుక్తపరుస్తామో, ముఖ్యంగా ఇక్కడ జిహ్వ ఆదౌ అన్ని ఇంద్రియాలు, జిహ్వ అంటే మన యొక్క జీవం, అంటే జీవం అంటే మన యొక్క నాలికతో మొదలుగా మిగతా ఇంద్రియాలన్నింటినీ ఒకటి తర్వాత ఒకటి భగవంతుడి సేవలో వినియోగించాం. ఇప్పుడు ఎలా నాలికను మనం భగవంతుడి సేవలో వినియోగిస్తాం? హరే కృష్ణ మహామంత్ర జపించడం ద్వారా, ప్రసాదాన్ని సేవించడం ద్వారా. సో తద్వారా ఏం జరుగుతుందంటే, ఈ హరే కృష్ణ మహామంత్రం జపం ద్వారా, కృష్ణ ప్రసాదాన్ని గ్రహించడం ద్వారా ఒక సేవ చేయాలనే ఒక సేవ భావంతో చేసినప్పుడు మనం భగవంతుడిని మనము సాక్షాత్కారం పొందవచ్చు. సేవ భావంతో భోగించే భావన చాలా ఇంపార్టెంట్. చేతన, ఏ చేతనతో మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నాం, ఏ చేతనతో మనం ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాం, ఆ చేతన సరైన సేవ భావనతో ఉంటే, భగవంతుడికి సేవ భావనతో ఉంటే అప్పుడు మనం భగవంతుని అర్థం చేసుకోగలం. అది ఇక్కడ రాశారు. సో ఆ విషయాన్ని ఇక్కడ ఏ శబ్దంతో సూచించారంటే, శుచి సద్మని. శుచి అంటే మీరు శౌచంగా అంటే క్లీన్గా ఉండాలన్నమాట, ప్యూరిఫై, శుద్ధంగా ఉండడం. ఇంకా సద్మని అంటే సరైన మనస్సుతో, సరైన ఇంద్రియాలు మనస్సు అన్ని భగవంతుడి సేవలో నియుక్తపరిచే ఉద్దేశంతో మనం ఎప్పుడైతే ఇలా భగవంతుడికి సేవలో మన ఇంద్రియాలు, మన జీవం, మన నాలిక, మిగతా ఇంద్రియాలన్నింటినీ భగవంతుడి సేవ కొరకు సేవ చేసే భావనతో యుక్తపరుస్తామో, అప్పుడు అవి శుద్ధమైపోయి మనం భగవంతుడి సాక్షాత్కారం కలుగుతుంది. సో ఈ విధంగా శుచి సద్మ, వారి యొక్క మొత్తం జీవితం, చేతన, శరీరం అంతా శుద్ధమైపోతాయి. సో అందుకని దక్షుడు ఇక్కడ భగవంతుడికి ఎంతో ఆదరపూర్వకంగా ప్రణామాలు అర్పించుకుంటున్నాడు. ఎందుకంటే ఒక భగవంతుడిని మనం శుచి సద్మ అంటే శుద్ధమైన చేతన పొందినప్పుడే, శుద్ధమైపోయినప్పుడు మన చేతన మనం అర్థం చేసుకోగలం ఆ స్థాయిలో. దీనికి సంబంధించి మన ఆచార్యులు శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఏమంటున్నారంటే, బ్రహ్మదేవుడి యొక్క ఈ ప్రార్థనని చెప్తున్నారు. తథాపి భూమన్ మహిమా గుణస్య దేవి భూతం అర్హత్యమలాంతరాత్మభి. సో ఎవరి హృదయం అయితే సంపూర్ణంగా, ఎవరి హృదయం అయితే సంపూర్ణంగా శుద్ధమైపోయిందో హే భగవంతుడా, వారు మాత్రమే మీ యొక్క దివ్య గుణాలని, మీ యొక్క భగవతత్వాన్ని, మీ యొక్క గొప్పతనాన్ని, మీ దివ్య కార్యాలని వాళ్ళు అర్థం చేసుకోగలరు. సో హృదయం శుద్ధమైతే, చేతన శుద్ధంగా ఉంటే, మనస్సు శుద్ధంగా ఉంటే అప్పుడు మనం భగవంతుని సరిగ్గా అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ 27 మరియు 28 శ్లోకాలు. మనీషిణోంతర్ హృది సన్నివేశితం స్వశక్తిభిర్నవభిశ్చ త్రివృద్భిః వహ్నిం యదా దారుణి పంచదశ్యం మనీషయా నిష్కర్షంతి గూఢం స వై మమాశేష విశేష మాయా నిషేధ నిర్వాణ సుఖానుభూతిః స సర్వనామ స చ విశ్వరూపః ప్రసీదతాం అనురుక్తాత్మశక్తిః. సో ఎలాగైతే ఎంతో పాండిత్యం తెలివైన బ్రాహ్మణులు సమర్థులో వారి యొక్క యజ్ఞాలు అనుష్ఠానాలు అన్ని రకాల యజ్ఞాలు చేయడంలో సమర్థులు, సామర్థ్యం దక్షత కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక వుడ్ చెక్కలోంచి అగ్నిని పుట్టించగలరు. సరైన సామిధేని మంత్రాలను, 15 సామిధేని మంత్రాలను జపించి, సో మంత్ర జపము ద్వారా ఈ 15 సామిధేని మంత్రాల ద్వారా వాళ్ళు ఒక అగ్ని పుట్టించవచ్చు ఒక చెక్కలు. సో ఈ విధంగా ఎవరైతే చేతనలో ఉన్నతమైన చేతన కలిగి ఉన్నారో, అంటే ఉన్నతమైన చేతన అంటే కృష్ణ చైతన్యం, ఎవరైతే కృష్ణ చైతన్యం కలిగి ఉన్నారో వాళ్ళు ఆత్మ పరమాత్మను వాళ్ళు గుర్తించగలరు. ఏ పరమాత్మ అయితే ఈ యొక్క హృదయంలో నివసించి ఉన్నాడు. సో ఈ హృదయం అనేది 3 గుణాల ద్వారా, 9 భౌతిక వస్తువుల ద్వారా అచ్ఛన్నమై ఉంది, కవర్ అయి ఉంది. సో ఇవన్నీ 9 వస్తువులు, భౌతిక జడ వస్తువులు ఏంటంటే, ఎలిమెంట్స్ ఏంటంటే, మెటీరియల్ ఎలిమెంట్స్, మెటీరియల్ నేచర్, ప్రకృతి, ఈ ప్రకృతిలో ఉన్న మొత్తం జడశక్తి, అహంకారము, మనస్సు, ఇంద్రియాలు భోగించే 5 వస్తువులు, ఇంద్రియభోగ వస్తువులు, ఇంకా 5 పంచమహాభూతాలు మరియు 10 ఇంద్రియాలు. సో టోటల్గా 27 ఈ మొత్తం బహిరంగ శక్తి, ఈ 27 ఎలిమెంట్స్ కలిపి బహిరంగ శక్తి అన్నమాట భగవంతుడిది. మహామహాయోగులు భగవంతుడి పైన ధ్యానం చేస్తారు. ఏ భగవంతుడైతే ఈ పరమాత్మ రూపంలో మన హృదయంలో నివసిస్తూ ఉన్నాడు. సో ఆ పరమాత్ముడే నా పట్ల సంతృప్తి చెందుగాక అని ఇక్కడ దక్షుడు ప్రార్థించుకుంటున్నాడు. సో ఈ పరమాత్మ సాక్షాత్కారం అనేది ఎప్పుడు జరుగుతుందంటే, ఒక వ్యక్తి చాలా ఆతృతతో ఉన్నాడు, నాకు మోక్షం లభించాలి, ఈ యొక్క భౌతిక జీవితం నుంచి, రకరకాల జీవరాశుల నుంచి ముక్తి లభించాలి అని ఎప్పుడైతే ఒకరు కోరుకుంటారు తీవ్రమైన కోరికతో. సో అతను ఒక సమయంలో ఆ విధంగా భగవంతుడికి ప్రేమపూర్వకంగా భక్తి సేవ చేసుకోవడం ద్వారా ఆ ముక్తిని పొందగలడు, భగవత్ సాక్షాత్కారం కలగగలదు. ఎందుకు అంటే అతను మంచి సేవాభావంతో భగవంతుడికి సేవ చేసుకోవడం కారణంగా ఇది సంభవం. ముక్తి లభిస్తుంది, భగవంతుడి సాక్షాత్కారం లభిస్తుంది. సో విధంగా భగవంతుడిని మనము వివిధ ఆధ్యాత్మిక నామాలతో పిలవవచ్చు. ఇవి భౌతిక ఇంద్రియాలకి అర్థం కావు. సో ఆ భగవంతుడు నా పట్ల ఎప్పుడు సంతృప్తి అవుతాడు అనేసి ప్రార్థించుకుంటున్నాడు దక్షుడు. సో దీని తాత్పర్యం కూడా మనం చూద్దామంట, చాలా ఇంపార్టెంట్ తాత్పర్యం, పెద్దగా ఉంటుంది ఇది. తాత్పర్యం శ్లోకాన్ని ఇంపార్టెంట్ చూద్దామంట. ఈ యొక్క తాత్పర్యంలో మనం చూస్తాము, మన ఆచార్యులు శీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఆయన ఇక్కడ ఒక శబ్దాన్ని ఉపయోగించాడు, దుర్విజ్ఞేయం. అవును. సో అంటే దుర్విజ్ఞేయం అంటే మనం తెలుసుకున్నాం, చాలా కష్టం భగవంతుడిని అర్థం చేసుకోవడం. సో అది శుద్ధమైన చేతనం మనకు లభించినప్పుడు మనం భగవంతుడిని అర్థం చేసుకోవచ్చు. అది ఎలా లభిస్తుంది మనకు అంటే, ఏ శాంత్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వం మోహ నిర్ముక్త భజంతే మాం దృఢ వ్రతాః. సో ఎవరైతే వారి యొక్క పూర్వపు జన్మలో ఈ జన్మలో పుణ్యకార్యాలు చేశారు, అన్ని పాపాల నుంచి ముక్తులైపోయారు, ఇంకా మోహ మాయ నుంచి కూడా వాళ్ళకు ముక్తి చెందారు ఈ ద్వంద్వ మోహాల నుంచి, ఇంకా ఇదంతా ఎలా జరుగుతుంది, ఎలా సంభవం, ఇదంతా ముక్తమైన వాళ్ళు అంటే సంపూర్ణంగా ఈ ద్వంద్వ మోహాల నుంచి అన్నిటి నుంచి ముక్తమైతే అప్పుడు భగవంతుడిని మనము ఉపాసన చేసుకోవచ్చు. భజంతే మాం దృఢవ్రత, వాళ్ళు భగవంతుడికి దృఢవ్రత దృఢ సంకల్పంతో భజన చేసుకోవచ్చు. ఎవరైతే అన్ని పాపాలు తొలగిపోయాయో, ఎన్నో పుణ్యకార్యాలు చేశారో, ప్లస్ అన్ని మోహమాయల నుంచి ముక్తులైపోయారు, వాళ్ళు భగవంతుడి సేవలో దృఢ సంకల్పంతో యుక్తమైపోవచ్చు. ఇంకేమంటారంటే భగవంతుడు ఇంకో దగ్గర భగవద్గీతలో, సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రత నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. సో ఈ విధంగా ఎవరు వీళ్ళందరూ కూడా భక్తులు దృఢవ్రతతో భక్తి ఎలా చేసుకుంటారంట, సతతం కీర్తయంతో మాం, ఎల్లప్పుడూ భగవంతుని కీర్తిస్తూనే ఉంటారు. సో ఈ భాగవతాన్ని పఠించడం కూడా భగవంతుని కీర్తించడం, భగవంత నామం జపించడం భగవంతుని కీర్తించడం, గీత జపం, గీతా పాఠ గీతను చదవడం కూడా భగవంతుని కీర్తి, గీత ప్రచారం చేయడం కూడా భగవంతుని కీర్తించడం. సో ఈ విధంగా ఏ వ్యక్తి అయితే ఎల్లప్పుడూ నా కీర్తిని గుణగానం చేస్తూ ఎంతో దృఢ సంకల్పంతో నా ముందుకు వచ్చినప్పుడు నమస్కారం చేస్తాడు, నాకు ఎల్లప్పుడూ నాకు భక్తి చేసుకుంటూ నా సేవలను యుక్తమై ఉంటాడు అని చెప్తున్నారు భగవంతుడు ఆయన భక్తుల గురించి. కానీ ఈ యొక్క స్థాయికి చేరుకునేది అందరూ కాదనమాట, చాలా దుర్విజ్ఞేయం, చాలా తక్కువ మంది ఈ స్థాయికి చేరుకోగలుగుతారు. ఎవరు? మనుష్యానాం సహస్రీషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిత్ మాం వ్యక్తి తత్వత. ఈ విధంగా సంపూర్ణంగా భగవంతుడికి తత్వరూపంలో అర్థం చేసుకునే వాళ్ళు వేలల్లో, కోట్లల్లో, కోట్లల్లో ఒకరు ఉంటారంట. ఒకరు మాత్రమే అర్థం చేసుకోగలరు భగవంతుడిని సంపూర్ణంగా. సో మరి భగవంతుడిని మనం బాగా అర్థం చేసుకోవాలంటే ఎన్నో రకాల తపస్సులు, వ్రతాలు చేయాలి మనం. కానీ మనం ఈ భక్తి చేసుకున్నాం అనుకోండి, భక్తి ఎంత పర్ఫెక్ట్ మార్గం అంటే, పద్ధతి అంటే, ఈ భక్తి ద్వారా ఒక వ్యక్తి ఎంతో ఈజీగా చిన్మయ స్థాయికి చేరుకోగలడు. సో ఈ విశుద్ధ సత్వ స్థాయికి, శుద్ధమైన చేతన మనకు పొందాలి అంటే మనం భక్తి చేసుకోవడం వలన జరుగుతుందన్నమాట. అది కూడా భగవంతుడు భక్తి భగవద్గీతలు చెప్పాడు, భక్త్యా మామ విజానాతి యావంజశ్చాస్మి తత్వత తతో మాం తత్వతో జ్ఞాత్వ విశదే తద్ అనంతరం. సో ఇక్కడ అన్నారు కదా, తత్వరూపంలో భగవంతుడిని అర్థం చేసుకోవడం చాలా కష్టం, ఎన్నో జన్మల తర్వాత కోటి 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 మనుషుల్లో ఒకరు అర్థం చేసుకోవచ్చని. మరి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కానీ భక్తి మార్గం ద్వారా మనం భగవంతుడిని బాగా అర్థం చేసుకోవచ్చు సంపూర్ణంగా. సో తత్వరూపంలో అర్థం చేసుకోవచ్చు. అలా అర్థం చేసుకున్న వారు ఈ మృత్యువు తర్వాత భగవద్ధామానికి తిరిగి వెళ్తారు, అంటే ముక్తి లభించినట్టే వారికి. సో ఇది దుర్విజ్ఞేయం అంటే ఎంతో కష్టం భగవంతుడిని అర్థం చేసుకోవడం, అయినా కానీ ఇది చాలా ఈజీ అయిపోతుంది ఎవరైతే భక్తి మార్గాన్ని అనుసరిస్తారు. సో ఇలా శుద్ధ భక్తి చేసుకుంటారో ఎవరైతే, శ్రవణం కీర్తనం విష్ణు ఇలా నవవిధ భక్తి చేసుకుంటారో వారికి భగవంతుడిని అర్థం చేసుకోవడం సులువైపోతుంది. ఈ విషయంలో విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఏం చెప్తున్నారంటే, శ్రీమద్ భాగవతంలో అన్నారు, ప్రవిష్ట కర్ణరంధ్రేణ స్వానం భావ సరోరుహం. ఎప్పుడైతే మనము ఈ శ్రవణం మాధ్యం ద్వారా, కీర్తనం మాధ్యం ద్వారా ఈ యొక్క భగవత్ నామం, భగవత్ కథ అంతా కూడా మన యొక్క చెవుల యొక్క రంధ్రంలోంచి లోపలికి ప్రవేశిస్తుందో, ఆ ప్రవేశించి అది హృదయం లోపలికి వెళ్ళి హృదయాన్ని శుద్ధపరుస్తుందన్నమాట. ఈ విధంగా ఒక వ్యక్తి శుద్ధభక్తుడిగా మారగలడు. సో ఈ విధంగా మనము శ్రవణం చేస్తూ చేస్తూ ఉండడం ద్వారా ఒకసారి మనము మనలో భగవంతుడి పట్ల ప్రేమ కూడా జాగృతమవుతుంది. అప్పుడు ఆ వ్యక్తి భగవంతుడి యొక్క గుణరూపలీల మహిమల్ని ఆయన అర్థం చేసుకోగలడు. సో ఈ విధంగా ఒక శుద్ధభక్తుడు శుద్ధభక్తి ద్వారా భగవంతుడికి ప్రేమపూర్వకమైన సేవ ద్వారా ఆయన భగవంతుడిని చూడగలడు. ఆయనలో ఎన్ని లోపాలున్నా భౌతికంగా భగవంతుడిని దర్శించుకోగలడు. సో ఈ విధంగా భగవంతుని చేరుకోగలడు భక్తుడు. ఇవన్నీ కూడా ఏవైతే భౌతిక బాధలు కష్టాలు విపత్తులు ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుడి యొక్క వివిధ శక్తుల ద్వారానే జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఒక వ్యక్తి భగవంతుడిని చూడాలి దర్శించుకోవాలనే తీవ్రమైన కోరిక ఉండి ఈ విధంగా ప్రార్థించుకుంటాడు, అయినంద తనుజ కింకరం పతితామాం విషాం మే భవాంబుధౌ కృపయా తవ పాద పంకజ స్థిత ధూళి సదృశం విచింతయ. ఇక్కడ ప్రార్థన ఏంటంటే, ఈ చైతన్య మహాప్రభు చేస్తున్న ప్రార్థన, ఓ నంద సుత కృష్ణ, నేను నీ యొక్క నిత్య సేవకుడిని, ఏదో కారణంగా ఈ యొక్క జన్మ మృత్యు భవసాగరంలో పడిపోయాను, నన్ను దయచేసి ఈ సాగరం నుంచి ఎత్తి నీ యొక్క పాద పద్మాలలో ఒక కణ ధూళి లాగా స్థాపితం చేసుకోండి. ఈ విధంగా ఎప్పుడైతే భగవంతుడు ఇలాంటి ప్రార్థన ద్వారా భక్తుడి పట్ల సంతృప్తి చెందుతాడో అప్పుడు భగవంతుడు ఆయనలో ఆయన ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉండే బాధలన్నీ కూడా తొలగించేసి ఆయన్ని ఆయన యొక్క పాదపద్మాల దగ్గర చేర్చుకుంటాడు. ఈ విషయంలో కూడా విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ విష్ణు పురాణం నుంచి ఒక విషయం చెప్తున్నారు, శ్లోకం చెప్తున్నారు, లాధిని సంధిని సంవిత్ త్వయ్యేక సర్వ సంస్థితో ల్లాత తాప కరీ మిశ్ర త్వయి నో గుణ వర్జితే. ఈ భౌతిక ప్రపంచంలో ఆధ్యాత్మిక శక్తి ఉంది భగవంతుడిది, అది తాపకారి. భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక శక్తి భౌతిక ప్రపంచంలో తాపకారిగా అంటే తాపాలు, రకరకాల కష్టాలు దుఃఖాలని కలిగిస్తుందంట. ఇక్కడ అందరూ కూడా ఆనందం కోసం ఎదురు చూస్తున్నారు, ఆనందం కోసం వెతుకుతున్నారు. సో ఈ ఆనందం అనేది భగవంతుడి యొక్క లాధిని శక్తి ద్వారా లభిస్తుంది. ఈ భౌతిక ప్రపంచంలో ఈ భౌతిక కార్యాల ద్వారా ఈ యొక్క లాధ తాపకారి ఇదే భగవంతుడు. ఏ శక్తి అయితే ఆనందాన్ని ప్రసాదిస్తుందో అదే ఇక్కడ ఇప్పుడు బాధను మనకి కష్టాలని మనకి ఇస్తుంది. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనకు లభించే ఆనందం అనేది అసలైన ఆనందం కాదు. ఈ ఆనందం ఏ భౌతిక ఆనందం కోసం జనాలు వెతుకుతున్నారో ఆ భౌతిక ఆనందమే అన్ని రకాల దుఃఖాలకు మూల కారణం. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ ఆనందము భౌతిక ఆనందం నుంచి వదిలేసి ఎలా నేను భగవంతుడి సేవ ద్వారా ఆనందాన్ని పొందడానికి అనుభూతి చెందడానికి ప్రయత్నిస్తాడో అప్పుడు ఈ తాపకారి ఈ భౌతిక దుఃఖాలు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయంట. దీనికి ఒక ఉదాహరణ ఇస్తున్నారు. ఒక చెక్కలోంచి అగ్ని పుట్టుకురావడం కొంచెం కష్టం, కానీ ఒకసారి అగ్ని పుట్టుకొచ్చిందంటే దాని తర్వాత అది చెక్కనే కాల్చి బూడిద చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇంకో శబ్దాల్లో భగవంతుణ్ణి అర్థం చేసుకోవడం అనుభవించడం చాలా కష్టం ఎవరైతే భక్తి చేసుకోలేరు. కానీ అదే ఎవరైతే భగవంతుడికి భక్తి చేసుకునే భక్తుడికి ఇది చాలా ఈజీ అయిపోతుంది. సో మెయిన్ సారం ఇదే అనమాట, భగవంతుని అర్థం చేసుకోవడం చాలా కష్టం కానీ ఎవరైతే భక్తి చేసుకుంటారో శుద్ధ భక్తి చేసుకుంటారో భగవంతుడికి సేవ చేసుకుంటారో వాళ్ళు మాత్రం భగవంతుడిని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఇక్కడ ఈ ప్రార్థనలో మనం చూడొచ్చు భగవంతుడి రూపం అనేది మనం మన కళ్ళతో చూడలేము, భౌతిక కళ్ళతో. కానీ ఒక భక్తుడు భగవంతుడికి రా ప్రార్థన చేస్తారు, హే ప్రభు, మీరు దయచేసి నా పట్ల ప్రసన్నులు కారుగాక, తద్వారా మీ యొక్క దివ్య రూపాన్ని, దివ్యశక్తిని నేను దర్శించుకోగలను. సో అభక్తులు వాళ్ళు ఏంటంటే ఈ యొక్క బ్రహ్మన్, పరబ్రహ్మన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు నేతి నేతి అనే చర్చల ద్వారా. నిషేధ నిర్వాణ సుఖానుభూతి. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే అభక్తులు ఉంటారో నేతి నేతి అంటే ఇది కూడా కాదు, ఇది కూడా కాదు, అలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇది కూడా భగవంతుడు కాదు, ఇది కూడా భగవంతుడు కాదు, ఇది కూడా భగవంతుడు కాదు, నేతి నేతి. కానీ దాని ద్వారా వాళ్ళు అర్థం చేసుకోలేరు భగవంతుడు ఎవరు అనేది. భగవంతుడు అనేది ఎవరు అర్థం చేసుకోగలరు? భక్తుడు. ఎలా అంట, భగవంతుడు నామాన్ని జపించి ఎంతో సునాయసంగా, ఇంకా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. భగవంత నామం జపించడం ద్వారా ఆయనకు భగవంతుడి సాక్షాత్కారం కలుగుతుంది ఎంతో ఈజీగా. ఇది భక్తి మార్గం యొక్క గొప్పతనం. సో నెక్స్ట్ 29వ శ్లోకం చూద్దామంట. సో 29వ శ్లోకంలో ఏం ప్రార్థించుకుంటున్నారంటే, యద్యన్నిరుక్తం వచస నిరూపితం ధియాక్షభిర్వ మనసోతయస్య మా భూత్స్వరూపం గుణరూపం హి తత్ సవై గుణాపాయ విసర్గ లక్షణ. సో ఏదైనా సరే మనము భౌతిక శబ్దాల ద్వారా, భౌతిక బుద్ధి ద్వారా, భౌతిక ఇంద్రియాల ద్వారా, భౌతిక మనస్సు ద్వారా అనుభవించేది, అర్థం చేసుకోగలిగేది, ఇవన్నీ కూడా మూడు గుణాలు, ప్రకృతిలో ఉన్న మూడు గుణాల యొక్క ప్రభావం యొక్క ఫలితమే. దీని ద్వారా అది భగవంతుడి యొక్క అసలైన స్వరూపాన్ని, దివ్యత్వాన్ని మనకి ఎప్పటికీ అవి తెలియజేయలేవు. భౌతిక ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, తెలివి అంతా కూడా. సో ఈ భగవంతుడు ఈ భౌతిక ప్రపంచం మూడు గుణాలకి అతీతం. ఇంకా చెప్పాలంటే ఈ మూడు గుణాలు, ఈ సృష్టి అంతా కూడా ఆయన నుంచే పుట్టుకొచ్చాయి. ఆయనే సృష్టికర్త, ఆయనే సర్వకారణ కారణం. ఈ యొక్క సృష్టికి ముందు కూడా ఆయన ఉన్నాడు. ఆ సృష్టికి ముందు ఉన్న ఆ భగవంతుడికే నేను నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను అనేసి ఇక్కడ చెప్తున్నాడు. నెక్స్ట్ 30వ శ్లోకం. యస్మిన్ యతో యేన చయస్య యస్మై యద్యో యతా కురుతే కార్యతే చ పరావరేషాం పరమం ప్రాక్ ప్రసిద్ధం తద్ బ్రహ్మ తద్దేతుర్ అనన్యదేకం. సో పరబ్రహ్మను కృష్ణ, ఆయనే అన్నిటికీ మూల కారణం, అన్ని ఆయనలోనే నివసించేది, ఆయన ద్వారానే అన్ని రచింపబడుతున్నాయి, అన్ని కూడా ఆయనకు చెందినవే, అన్ని కూడా ఆయనకి మనం అర్పించాలి, ఆయనే మన యొక్క అంతిమ లక్ష్యం. ఒక్కొక్కసారి ఆయన చేస్తాడు కార్యాలని, ఒక్కొక్కసారి ఆయన వేరే వాళ్ళ ద్వారా, ఆయన శక్తుల ద్వారా చేయిస్తాడు, కానీ ఆయనే మూల కారణం. ఇలా ఎన్నో కారణాలు ఉండొచ్చు, ఎత్తైనవి లోతైనవి, కానీ అన్ని కారణాలకి కారణం, సర్వకారణం ఆయనే. ఆయనే పరబ్రహ్మణ అని మనం అంటాము. ఆయనే అన్ని కార్యాలకన్నా ముందు నుంచే ఆయన ఉన్నాడు. ఆయనకి ఏ కారణం లేదు ఆయన సృష్టికి. ఆ భగవంతుడికి నేను నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను. 31వ శ్లోకం. యచ్చక్తయో వదతాం వాదినాం వై వివాద సంవాద భువో భవంతి కుర్వంతి చైషాం ముహురాత్మమోహం తస్మై నమోనంత గుణాయ భూమ్నే. నేను ఈ యొక్క ప్రణామాలు అర్పించుకుంటున్నాను ఆ సర్వంతర్యామైన భగవంతుడికి. ఎవరికైతే అనంతమైన శక్తులు, దివ్య గుణాలు ఉన్నాయో, సో ఈ యొక్క రకరకాల దర్శన సిద్ధాంతవాదుల యొక్క హృదయాల నుంచి రకరకాల వారి యొక్క సిద్ధాంతాలు ప్రకాశమయ్యే విధంగా ఆయన చేస్తాడు. తద్వారా ఆయన స్వయంగా వాళ్ళు వాళ్ళ ఆత్మల్ని మర్చిపోయే విధంగా చేస్తారు. అప్పుడప్పుడు వాళ్ళు వాళ్ళ మధ్యలో మునులు, ఋషులు, మహా పండితులు వాళ్ళ వాళ్ళలోనే వాళ్ళు తర్క వితర్కం, ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటారు, వాదం చేసుకుంటూ ఉంటారు, వాదించుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఆయన ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎటువంటి పరిస్థితిని సృష్టిస్తారంటే వాళ్ళు ఒక నిర్ధారణలకు రాలేకపోతారు. ఇలాంటి మునులు ఋషులు ఎన్నో ఎంతో చర్చించుకుంటూ ఉంటారు భగవంతుడి గురించి, ఇలా అలా అలా ఇలా అని. కానీ ఫైనల్గా అసలు భగవంతుడు అంటే ఎవరో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారు, ఒక నిర్ధారణ రాలేకపోతారు. ఆ భగవంతుడికి నేను నా ప్రణామాలు అర్పించుకున్నాను. సో మహాభారతంలో ఒక శ్లోకం ఉంది, ఇలా మునులు ఆలోచించి చించి, తర్కో ప్రతిష్ట శ్రుతయో విభిన్న నాసా ఋషీర్యస్య మతం న భిన్నం. అంటే ఈ మునులు ఏంటంటే వీళ్ళందరూ ఒక్కొక్క విధంగా ఆలోచిస్తారన్నమాట. నేను ఆలోచించేదే కరెక్టు అని వాదించుకుంటూ ఉంటారు. సో విధంగా అసలు కారణం ఎవరు, అసలు భగవంతుడు ఎవరు అనే విషయంపై వాదించుకుంటారు. కానీ ఒకరు వాదనకి ఒకరు చెప్పేదానికి ఇంకొకరు అంగీకరించరు, ఆ విధంగా వాదించుకుంటూనే పోతుంటారు. ఇది వాళ్ళ స్వభావం. సో ఈ విధంగా అభక్తులు భగవంతుడిని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి, ఎవరైతే అభక్తులకి భగవంతుడి పట్ల ఈర్ష, ద్వేష భావన ఉందో వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడిని అర్థం చేసుకోలేరు. ఇలాంటి అభక్తులు భగవంతుడి పట్ల ఈ యొక్క ద్వేషం, ఈర్ష ఉండడం కారణంగా అసుర పరివారాల్లో జన్మ తర్వాత జన్మం జన్మిస్తూనే ఉంటారు అసుర పరివారాల్లో. ఇలా భగవంతుడి పట్ల అపరాధం చేస్తారు. ఈ భగవంతుడి పట్ల అపరాధం చేయడం కారణంగా భగవంతుడు వాళ్ళని ఎప్పుడు మోహమాయలోనే పడివేసిస్తారు. కుర్వంతి చైషాం హురాత్మ మోహం. సో ఇలాంటి అసుర ప్రవృత్తి, భగవంతుడిని ద్వేషించి అసహించుకునే వాళ్ళందరినీ భగవంతుడు ఈ మోహమాయలోనే బంది చేసి ఉంచేస్తారన్నమాట. వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకా భగవంతుని అర్థం చేసుకోలేరు. 32వ శ్లోకం చూద్దామండి. అస్తీతి నాస్తీతి చ వస్తు నిష్టయోర్ ఏకస్తయోర్ భిన్న విరుద్ధ ధర్మణో అవీక్షితం కించన యోగ సంఖ్యయో సమం పరం హ్యనుకూలం బృహత్త. సో రెండు పార్టీలు ఉన్నాయంట, ఒకటి నాస్తికులు, ఇంకొకటి ఆస్తికులు. అంటే ఒకరు భగవంతుడిని నమ్మేవారు, ఇంకొకరు భగవంతుడిని నమ్మని వారు. ఎవరైతే భగవంతుడిని నమ్ముతారో వారు పరమాత్ముడిని స్వీకరిస్తారు. ఈ ధ్యాన యోగ ద్వారా ఆ భగవంతుడు పరమాత్మ రూపంలో వాళ్ళు ధ్యానించుకుంటారు. ఇంకా ఇంకొక కేటగిరీ ఏంటంటే సాంఖ్యతే. వాళ్ళు ఏంటంటే ఈ భౌతిక ప్రపంచాన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధన చేసి వాళ్ళు అర్థం చేసుకుంటారు ఏంటంటే, ఇదంతా కూడా నిరాకారం, ఇంకేం ఆకారం లేదు భగవంతుడికి, ఇంకా ఏ కారణము లేదు. ఆ భగవంతుడా, పరమాత్మన, బ్రహ్మన, ఎవ్వరు కూడా ఈ సృష్టికి కారణం కాదు. ఈ విధంగా వారు వారి యొక్క భౌతిక ప్రకృతి ఎలా సృష్టించబడింది అని వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచనలు ఉంటాయి. సో ఈ విధంగా మొత్తానికి ఈ రెండు పార్టీల వాళ్ళు ఏంటంటే ఇలా ఆపోజిట్గా వాదించుకుంటారు. కానీ వాదించుకునే విషయ వస్తువు అదే, ఎవరు సృష్టికర్త అనేది. సో అందరూ కూడా భగవంతుడు ఎవరు అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ భగవంతుడికే నేను నా ప్రణామాలు అర్పించుకుంటాను అని చెప్తున్నారు. సో బేసికలీ ఈ యొక్క ఆర్గ్యుమెంట్కి రెండు సైడ్స్ ఉన్నాయని ప్రభుపాల ద్వారా చెప్తున్నారు. కొంతమంది అంటారు ఈ భగవంతుడికి రూపం లేదు, నిరాకారం అని. ఇంకొంతమంది అంటారు భగవంతుడికి రూపం ఉంది, సకారం అని. సో ఆ విధంగా రూపం ఉందా లేదా అనే విషయం మీద వాళ్ళు వాదించుకుంటున్నారే. కానీ రూపం అనేది కామన్ ఫ్యాక్టర్, ఇద్దరూ రూపం ఉందా లేదా అని దాని ద్వారా వాళ్ళు ఆస్తికుల నాస్తికుల దాని ద్వారా వాళ్ళని మనం విభజిస్తున్నాం ఆ విధంగా. సో భక్తులకి ఏంటంటే వాళ్ళు స్వీకరిస్తారు, వారు ఆస్తికులు, భగవంతుడికి రూపం ఉందనే విషయాన్ని స్వీకరిస్తారు. అందుకనే భగవంతుడికి వాళ్ళు ప్రణామాలు అర్పించుకోగలుగుతారు. సో విధంగా ఇక్కడ ఆ విషయం చెప్తున్నారన్నమాట. యోగ సాంఖ్యాయో అని ఒక శబ్దాన్ని ఇక్కడ వినియోగించారు ఈ యొక్క శ్లోకంలో. ఇది చాలా ముఖ్యమైందంట. యోగ అంటే ముఖ్యంగా భక్తి యోగ. యోగులు భగవంతుడిని పరమాత్మగా, ఆయన సర్వంతర్యామి అనే విషయాన్ని స్వీకరిస్తారు. ఇలా వాళ్ళ హృదయాల్లో పరమాత్మ రూపాన్ని దర్శించుకోవడానికి ప్రయత్నిస్తారు. ధ్యానావస్థిత తద్గతేన మనస పశ్యంతి యం యోగిన అని మనకు భాగవతంలో రాశారు. భక్తుడు ఇలా భగవంతుడి యొక్క సంపర్కంలోకి వచ్చేసి భగవంతుడిని అర్థం చేసుకుంటాడు. కానీ యోగి ఏంటంటే ధ్యానం ద్వారా హృదయంలో ఉన్న పరమాత్మను దర్శించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ విధంగా ఇద్దరు, ఒకరు ప్రత్యక్షంగా ఇంకొకరు పరోక్షంగా, ఇద్దరు కూడా భగవంతుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, దర్శించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ సాంఖ్య వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఈ యొక్క జడ జగత్తుని బాగా పరిశోధన చేసి వాళ్ళ యొక్క బుద్ధి జ్ఞానం తెలివితేటలతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. దీన్ని జ్ఞానశాస్త్రం అంటారు. సో విధంగా ఈ సాంఖ్యాయట్స్ అంటే సాంఖ్య మార్గాన్ని అనుసరించే వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా నిరాకార బ్రహ్మం పట్లనే వాళ్ళకి ఆసక్తి. వాళ్ళకి ఆ భగవతత్వం అనేది, పరంసత్యం అనేది మూడు లెవెల్లో ఉంటుంది. బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవాన్ ఇతి సభ్యత అనే విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు మహా అంటే ఈ బ్రహ్మన్, నిరాకార బ్రహ్మని మాత్రం స్వీకరించగలరు. ఆ స్థాయికి వాళ్ళు వచ్చి, అంతకన్నా స్థాయికన్నా ఎక్కువ వాళ్ళు ఎదగలేరు, అర్థం చేసుకోలేరు. కొంతమంది పరమాత్మ రూపంలోనే అర్థం చేసుకోగలుగుతారు. ఇంకా చాలా కొంతమంది భగవంతుని, భగవంతుడి రూపంలో అర్థం చేసుకోగలరు. సో ముఖ్యమైనదంటే అందరూ కూడా పరమసత్యం ఏంటి అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది పాయింట్. ఆ పరమసత్యంకి ఇక్కడ దక్ష ప్రజాపతి ప్రణామాలు అర్పించుకుంటున్నారు. నెక్స్ట్ 33వ నంబర్ శ్లోకం. యోనుగ్రహార్థం భజతాం పాదమూలం అనామరూపో భగవాన్ అనంత నామాని రూపాణి చ జన్మ కర్మభిర్ భేజే సమహ్యం పరమ ప్రసీదతు. సో భగవంతుడు ఎంతో ధనవంతుడు. ఇంకా ఆయనకి ఏ భౌతిక నామాలు, రూపాలు, లీలలు లేవు. ఆయన సర్వంతర్యామి. ఇంకా భక్తుల పట్ల, ఏ భక్తులైతే ఆయన పాదపద్మాలను ఎప్పుడు పూజించుకుంటారో ఆ భక్తుల పట్ల ఆయన ఎంతో దయామయుడు, కృపామయుడు. అందుకే ఆయన రకరకాల రూపాలని ప్రదర్శిస్తాడు, అవతారాలను తీసుకుంటాడు, రకరకాల దివ్యమైన లీలల్ని చేస్తాడు. ఆ భగవంతుడు ఎవరి రూపమైతే సచ్చిదానంద రూపమో ఆయన నా పైన కృప చూపుగాక అనేసి కోరుకుంటున్నాడు దక్ష ప్రజాపతి. అజోపి సన్న వ్యయాత్మ భూతామీశ్వరోపి సన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవాత్మ్యాత్మమాయ. సో భగవద్గీతలో ఇది చెప్తారు. సో భగవంతుడు అజ, అజ అంటే ఆయనకు జన్మ లేదు, ఆజన్ముడు ఆయన. కానీ ఇంకోటి ఏంటంటే, సారీ, ఆ జన్మ. ఇంకోటి ఏంటంటే ఆయన శరీరము ఎటువంటి భౌతిక చేంజెస్, మెటీరియల్ చేంజెస్, భౌతికంగా చేంజ్ అవ్వదు అనమాట. ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఆయన భగవంతుడు రకరకాల అవతారాలను గ్రహిస్తారు, శుద్ధ సత్వ స్థాయిలోనే ఉంటారు ఎల్లప్పుడూ. ఎన్ని అవతారాలు, నామాలు, కార్యాలు గ్రహించినా చేసినా ఆయన ఎప్పుడు అన్ని అవతారాల్లో కూడా భక్తుల పట్ల ఎంతో విశేష కృప చూపిస్తారు. సో ఈ విధంగా కొంతమంది చాలా ఆర్గ్యుమెంట్ చేస్తారు, వాదిస్తూ ఉంటారు ఆ భగవంతుడికి రూపముందా లేదా, ఈ విషయాన్ని తీసుకొని పెద్దగా వాదన చేస్తూ ఉంటారు. కానీ భక్తుడికి ఆ భగవంతుడి కృప ద్వారా ఆయన భగవంతుడిని స్వయంగానే దర్శించుకుంటాడు. తద్వారా ఆయన ఎంతో ఆధ్యాత్మిక ఆనందంలో ఉన్మత్తం అయిపోతాడు. సో ఇది తేడా అన్నమాట. సో భగవంతుడి నామం ఏంటంటే ఆయన ఒక దివ్య కార్యాల కారణంగా ఎల్లప్పుడూ స్థాపించి ఉంది. సో అందుకే, ఎందుకంటే కృష్ణుడి అర్థం ఒకటి ఏంటంటే సర్వాకర్షణీ ఇది కృష్ణ. సో అందరినీ ఆకర్షిస్తాడు అనమాట కృష్ణుడు. సో అందుకనే భగవంతుడి నామము కూడా ఈ దివ్యనామంలో ఒకటి. ఈ దివ్యనామం ద్వారా కూడా భగవంతుడు ఆకర్షితుడైపోతాడు. సో ఈ విధంగా ఎన్నో కార్యాల ద్వారా భగవంతుడు అందరిని ఆకర్షిస్తాడు. గోదండ్రులని ఆయన ఎత్తాడు కదా చిన్నతనంలో, ఎన్నో రాక్షసుల్ని అసురుల్ని వధించేస్తాడు. సో అన్నో దివ్యమైన లీలలు చేస్తాడు, అవన్నీ ఎంతో ఆకర్షణీయమైన లీలలు. అందుకే కృష్ణుడు చాలా ఆకర్షణీయుడు అనమాట. అందుకని ఆయనకు రకరకాల పేర్లు, గిరిధారి ఎందుకంటే గోవర్ధన గిరి మోసాడు కనుక, మధుసూదన మధు అనే అసురుని వధించాడు కనుక, అగనిషూద్ అంటే అగాసురుని చంపేశాడు, నందతనుజ నందమ రాజు యొక్క తనయుడు కనుక. సో ఈ విధంగా అనేక నామాలు ఉన్నాయి కృష్ణుడికి. ఆయన చేసిన దివ్య రూపము లీల అన్ని కారణంగా సో ఈ విధంగా భగవంతుడు చేసే అన్లిమిటెడ్ అనంత కార్యాల కారణంగా ఆయనకి వేలాది వేలాది నామాలు ఉన్నాయన్నమాట, భగవత్ నామాలు. సో లాస్ట్ శ్లోకం చూద్దాం, 34వ శ్లోకం ఈరోజు. యః ప్రాకృతైర్జ్ఞానపతైర్జనానాం యతాశయం దేహగతో విభాతి యతానిల పార్థివమాశ్రితో గుణం స ఈశ్వరో మే కురుతాం మనోరథం. ఎలాగైతే గాలి పువ్వులో ఉన్న పరిమళాన్ని తీసుకొని వెళ్తుందో, లేకపోతే గాలి రకరకాల రంగులని ఆ యొక్క గాలిలో కలిసిపోయి ప్రయాణిస్తాయో, అలాగే భగవంతుడు కూడా అప్పుడప్పుడు కొంతమంది ఆయన్ని ఎలాగైతే ప్రార్థించుకుంటారో వివిధ రకాలుగా, ఆ విధంగా వారికి ఆయన దర్శనమిస్తాడు. ఆయన కూడా దేవతలాగా కనిపించవచ్చు, దేవతల రూపంలో ఆయన రావచ్చు, అలా వరాలు ఇవ్వచ్చు దేవతల రూపంలో వచ్చి. కానీ ఈ యొక్క దేవత రూపాలు నాకేమవసరం, నేను ఆ అసలైన భగవంతుడు, ఎవరి నుంచి అయితే దేవతలందరూ వచ్చారో ఆ భగవంతుడికి నా ఒక కోరికల్ని తీర్చమనేసి కోరుకుంటున్నాను. సో ఈ విధంగా ఆయన దేవతల్ని ఎవరిని కోరుకోవట్లేదు, డైరెక్ట్గా భగవంతుడే నా కోరికలు తీర్చాలని కోరుకుంటున్నారు. దీంతో అంత గుణగానం చేసి ఫైనల్గా ఆయన కోరికను భగవంతుడు తీర్చాలని ఆయన ఒక కోరికను వ్యక్తం చేశాడు, ప్రార్థన వ్యక్తం చేశాడు. సో నిరాకారవాదులు ఉంటారే, వాళ్ళు ముఖ్యంగా దేవీ దేవతలను ఆరాధిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే భగవంతుడి యొక్క విభిన్న రూపాలే దేవీ దేవతల రూపాలు, అన్ని రూపాలు ఒకే భగవంతుడు అనుకుంటారు. కానీ అసలు విషయం అది కాదు. ఇక్కడ దక్షుడు చెప్పినట్టుగా ఎన్నో రూపాలు ఉన్నాయి భగవంతుడికి, దేవతలు ఉన్నాయి, కానీ దేవతలు అందరూ కూడా భగవంతుడు అసలు రూపం కాదు, దేవతలు అందరూ కూడా భగవంతుడి యొక్క సృష్టింపబడ్డ వాళ్ళే అని. సో ఆయన ఇక్కడ దేవతల్ని కోరుకోవట్లేదు, ప్రార్థించుకోవట్లేదు, ఆయన ప్రార్థించుకునేది ఆ దేవతలను సృష్టించిన భగవంతుడు. కానీ మాయావాదులు నిరాకారవాదులు ఏమనుకుంటారంటే, వాళ్ళు అనుకుంటారు భగవంతుడు దేవతలు అందరూ ఒకటే సమానం, అన్ని రూపాలు ఒకటే, అందరూ ఒకటే, అందరూ ఒకటే అనే సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తారు. వినడానికి చాలా బాగుంటుంది, కానీ ఇది తప్పుడు సిద్ధాంతం అన్నమాట. వీళ్ళు పంచోపాసన అనేసి భగవంతుడిని దేవతల్ని ఒకే సమానంగా పూజిస్తారు. ముఖ్యంగా పంచోపాసన అంటే ఐదు మూర్తులను, ఐదు విగ్రహాలను వీళ్ళు పూజిస్తారు, భగవంతుడి యొక్క ఐదు రూపాన్ని పూజిస్తారు, అన్ని సమానం. విష్ణు, శివుడు, గణేశుడు, సూర్యదేవుడు, దుర్గాదేవి, ఈ ఐదు మందిని పూజిస్తారు. అందరూ సమానం, ఎవరినైనా పూజించుకునే పాలన లేదు, కానీ అందరూ సమానం, అందరూ ఒకటే. శివుడు, బ్రహ్మ, విష్ణు, గణేశుడు, దుర్గాదేవి అందరూ ఒకే సమానం. వేరు వేరు రూపాలు ఉన్నాయి అంతే, ఒకటే భగవంతుడు కాదండి, ఇది తప్పు. ఇదే మనకు భాగవతం నేర్పిస్తుంది. ఈ మన తప్పుడు భ్రాంతి ధారణల్ని తొలగించుకోవాలి మన మనసులోంచి. సో గణేశుడు, దుర్గామాత, కృష్ణుడు అందరూ ఒక సమానం కాదు. సో విష్ణువు, కృష్ణుడు ఆయన భగవంతుడు, వీళ్ళందరూ దేవతలు. సో అందుకనే ఇక్కడ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. దక్షుడు ఆయన ఇక్కడ ఏదో ఇట్లా వేరే వేరే రూపాలని దేవుడిగా ఆరాధించుకోదలుచుకోలేదు, ఆయన భగవంతుడి యొక్క దివ్యమైన రూపం కృష్ణుణ్ణి ఆరాధించుకోవాలనుకుంటున్నారు, విష్ణువుని ఆరాధించుకోవాలనుకుంటున్నారు. అందుకే ఆయన్ని కోరుకుంటున్నారు. అతాపితే దేవ పదాంబుజద్వయ ప్రసాదలేశానుగృహీత ఏవహి జానాతి తత్వం భగవన్ మహిమ్నో నచాన్యే కోపి చిరం విచిన్వన్. సో ఇక్కడ ఏమని రాశారండి భాగవతంలో ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే, బద్ధ జీవాత్మ మనము అర్థం చేసుకోవాలంటే భగవంతుడిని, భగవంతుడి యొక్క కృప మనకు అవసరం. ఒకవేళ భగవంతుడి యొక్క కొంచెం కృప అయినా వాళ్ళకి కలిగిందంటే, భగవంతుడి యొక్క పాద పద్మాల యొక్క కృప, ఆ వ్యక్తి భగవంతుడి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోగలడు. లేకపోతే మనం ఎంత ఆలోచించి చించినా కానీ భగవంతుడిని ఎప్పుడు మనం అర్థం చేసుకోలేము. ఎన్ని వేదాలు, ఎన్ని శాస్త్రాలు, ఎన్ని సంవత్సరాలు చదివినా కానీ మనం భగవంతుడిని అర్థం చేసుకోలేము. మనం భగవంతుడిని ఎప్పుడు అర్థం చేసుకోగలమంటే భగవంతుడి యొక్క కొంచెమైన అనుగ్రహం కృప మన పైన కలిగినప్పుడే. ఆయన కృప ద్వారానే మనం ఆయన అర్థం చేసుకోగలం, అదే ముఖ్యమైన విషయం. సో ఇంకా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ముందు కూడా మనం చూసాం కదా, సేవోన్ముఖే జీహ్వాదం నుంచి, జీహ్వా ఇత్యాది ఇంద్రియాల నుంచి మనం భగవంతుడికి సేవ చేసుకొని, ఇంద్రియాలని, చేతనను, మనస్సును, హృదయాన్ని శుద్ధపరచుకొని, తద్వారా మనము నిర్మలమైన చింత చేతనకి, వాసుదేవ సత్వ శుద్ధ సత్వ స్థాయికి చేరుకున్న తర్వాత అలా భగవంతుడి నిరంతరం భక్తి భావనతో సేవ చేసుకుంటూ ఉంటే భగవంతుడు మనకు సాక్షాత్కారం అవుతాడు, భగవంతుడిని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఈ యొక్క ప్రార్థనల యొక్క సారం. సో మరి ఆయన కోరికను వ్యక్తం చేశారు, నా కోరికలు తీర్చండి ఓ భగవంతుడా అని. సో దక్షుడి యొక్క కోరికలు ఏంటి, మరి భగవంతుడు తీర్చాడా, భగవంతుడికి ఎలా తెలుసు, ఆయన ఏమన్నాడు, ఆ విషయాలన్నీ మనము నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందాము. భగవంతుడు ఏం చెప్పాడు మరి దక్షుడికి ప్రత్యక్షమై. సో ఈరోజు ఇక్కడే సెలవు తీసుకుంటాను. అందరికీ చాలా ధన్యవాదాలు, ఎంతో ఓపిక విన్నందుకు. శ్రీల ప్రభుపాదికి జయ, గ్రంథరాజ శ్రీమద్ భాగవతానికి జయ, సమవేత గౌరవ భక్త వృందికి జయ, నితాయ గౌర సీతనాథ ప్రేమ నుండి హరి హరి బోల్.